Now you are listening to Mayan Media, the voice of India.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. రైలు బయలుదేరింది. ఇంకో 10 నిమిషాలకు ఎగ్మూర్ స్టేషన్లో ఆగింది. అక్కడ బంట్రోతను అడిగితే ఇదంతా చిన్నపట్టణమే అన్నాడు. ఎంత గొప్ప పట్టణం అని ఆశ్చర్యపోతూ, ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు, ప్రజలకేం ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను. ఇంతట్లోకే నా పెట్టెలోకి 4 అరవవాళ్లు రాబోయారు. చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలకు దయచేయండి అన్నాను. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు, మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయి, మీకు తెలీదు, ఇది 2nd క్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలకు వెళ్ళి ఇంకో పెట్టిలో ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వెక్కడున్నావే, 4th క్లాస్ పెట్టెలో ఎక్కవలసిన మనిషి వలే ఉన్నావు, దయచేయమని వచ్చిరాని తెలుగులో అన్నాడు. వాళ్ల సాహసం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చిత్తం, పెంకితనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంకా కబుర్లకేమి లోటు గనక అధిక ప్రసంగం చేయకో, దయచేయమన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థం కాలేదని తోస్తోంది. అంచేత వాళ్ళు నా మాట వినిపించుకోనట్టు నటిచ్చారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాయాడకయ్యా, మాకు తెలుచును అన్నాడొకడు. ఇంతట్లోకే గార్డ్ అలా వెడుతున్నాడు. వీళ్ళ నవతలకి గెంటివేయమని చెప్దామని కేకవేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కా పోయాడు. ఇంతట్లోకే వీళ్ళకి తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనకి తోటివాళ్లు ఈ సంగతంతా చెప్పారు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నారు కాబోలు వాళ్ళు. వట్టి పల్లెటూరు దద్దమ్మలా ఉన్నాడు. గార్డుకి 1 రూపాయో 2 చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంక పాపం పెట్టంతా తనదే అనుకుంటున్నాడు అని వాళ్లలో వాళ్ళు అనుకున్నారు. నేను గార్డుకి 1 రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకి ఎలా తెలిసింది అనుకొని, అనవసరంగా ఆటే మాట్లాడకండి, చిన్నపట్నం అంత ఊరు కాకపోయినా నేను నర్సాపురంలో చదువుకున్నాను, నేను గార్డుకేమి ఇవ్వలేదు, మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటును 2nd క్లాసులోకి వస్తున్నారేమో అనుకొని మీ మేలు కోరి చెప్పాను. మీరు ఈ టికెట్లే కొనుక్కున్నట్లయితే ఇందులోకే రావచ్చు, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాను. దర్జాగా గార్డు 1 రూపాయి పుచ్చుకొని మోసం చేశాడు కదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్ళతోటి పేచీ కూడా ఎందుకనుకున్నాను. పేచీ పెట్టినా లాభించేటట్టు ఏమీ కనిపించలేదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణి కాను. అందులోనూ లాభించేది ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత అస్సలే పేచీకి దిగను. ఒకవేళ పొరపాటును దిగినా తక్షణము గౌరవంగా ఇంగ్లీష్ వాళ్ళ యుద్ధంలో తమ పని మరోలాగా అవుతుందనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మాస్టార్ చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేస్తాను. కానీ 1 రూపాయి అనవసరంగా గార్డుకిచ్చినందుకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఏమి అంటే, పైకి మరోలా కనబడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. అలాని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి కనుక ఒకటే పద్ధతి పెట్టుకున్నాను. 1 వేసి 10 లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడేమనుకున్నా, నేను వట్టి వెర్రివాణ్ణి అనుకున్నా, గార్డుకు 1 రూపాయి ఇచ్చాను. 1 రూపాయి పోయినా దూర ప్రయాణం గనక ఇరుకు లేకుండా సౌఖ్యంగా 4 పెట్టెలో నేనొక్కడే కూర్చోవచ్చు కదా అనుకున్నాను. కానీ నా జన్మలో ఈ ఒక్కసారి మటుకు మోసపడ్డాను. అది వరకు ఎప్పుడూ ఇంత దొంగను చూడలేదు. ఇప్పుడు పెట్టెలో ఇంకొకరు ఎక్కారనే విచారం లేదు. నాకు పట్టుకున్నదేమిటంటే, నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చేయాలని. కావాలంటే దేహి అని చెయ్యి జాస్తే లేదంటానా, నేనేమంత కష్టసుఖాలు ఎరగని వాణ్ణా కాదే. మానవ స్వభావంలో ఎంత దుర్మార్గం ఉంది, అందులోనూ వాడు దొర కూడాను. అంత మోసగాళ్ళు గనుకనే వాళ్ళు ఇంతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్ళ అబ్బతరమా తాతతరమా? అందుకనే గొప్ప గొప్ప వాళ్లంతా బోడే నారాయణరావు ప్రభుత్లు వీళ్ళని దేశం నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. పోని, మనబోటి వాళ్లే వాళ్ళు కూడాను. నా పెట్టెలో ఎక్కినందువల్ల నాకు నష్టమేమీ లేదు, గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు అయితే కాస్త మాటామంతి ఆడడానికి, కష్టం సుఖం చెప్పుకోవడానికి వీలుగా ఉండేది. అదేది లేకుండా కల్లోకొచ్చే రూపు, గ్రామసింహాలు వాదించుకున్నట్లు సంభాషణ వీళ్ళును. ఈ అరవ్వాళ్ళొచ్చారేమా అని మట్టుకు మహా కష్టంగా ఉంది నాకు, చెప్పొద్దు మరీ. ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈల వేశాడు. ఈ వచ్చిన నలుగురైదుగురిలోనూ ఆఖరిన వచ్చిన ఆయన ఒక్కడే లోపలికొచ్చాడు. తక్కిన వాళ్లంతా ఊరికే ఇన్ని సాగనప్పడానికి వచ్చినట్టు తోస్తోంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు కదా, మాట్లాడితే నాతోనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అంచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గర దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడ రైలు ఆగలేదు. రైలు ఆగినప్పుడు మధ్య నిన్ను స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను. పెట్టెలో కూర్చున్నాయని అడుగుదామనుకుని ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు, ఇంక ఈ ప్రశ్న వేస్తే ఏమంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నం పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండని కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవే అని చెప్పాడు. ఇంగ్లాండ్ కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదై ఉంటుంది అనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు స్నేహితులు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పొరుగురు ప్రయాణంలాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరికి ఒక చివరి ఉద్యోగస్తులు, రెండో చివరి ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్లడం ఎలాగా అనుకున్నాను. పోనీ, అన్ని స్టేషన్లున్నాయి కదా అని రైలు ఆగదు. ట్రామ్ కార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంకా వీళ్ళు ఏ ఎద్దుబండో జట్కా బండో ఎక్కితే ఆఫీస్కి వెళ్లడం ఎప్పుడు, అక్కడ పనిచేయడం ఎప్పుడు, మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు? రాకపోకలకే వీళ్ల జీతంలోనూ జీవితంలోనూ సగం సరిపోతుందే, ఎలాగా అనుకున్నాను. పోనీ, పనిపాట్ల సంగతి అలా ఉండగా ఇందులో పెద్దుద్యోగస్తులు చిన్నుద్యోగస్తులు కూడా ఉంటారాయను. నెలకు ఏ 15 రూపాయలు సంపాదించుకునే గుమాస్తా బతకడం ఎలాగూ? ఇంత దూరం వాడు రోజు 2 సార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్టయితే వాడు నెల రోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే. పొద్దున్న నా దగ్గర బండివాడు మైలుకు రూపాయి చొప్పున గోబలొడేసి పుచ్చుకున్నాడే. ఇంక వీళ్ళు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్ళాలకి పిల్లలకి ఏం మిగులుతుంది అనుకున్నాను. కావడం వాళ్ళు తినడం పులుసు చారు మెతుకులు అయినా దానికి కూడా కొంత కావాలి కదా. ఎంతసేపు ఆలోచించినా నాకేమీ ఉపాయం తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే, ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను. ఏమీ తోచక నాతోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకొని అది వరకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అది వరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీ దేవురండి అని అడిగాడు ఆయన. నర్సాపురం అన్నాను. మా ఊరు నర్సాపురం కాకపోయినా మొగల్తుర్రు అని చెప్తే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని ఆయన అడగడము, నేను చెప్పడము, ఇదంతా ఎందుకని నర్సాపురం అంటే చులాగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను. మీరెందాక వెళ్తున్నారు అన్నాడు. ఏవో సామాన్యంగా తరచూ వెడుతూ ఉంటాననే భావం కలిగేటట్టు ఇక్కడికే కొలంబో దాకా వెళ్తూ ఉన్నాను అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి, కొంపదీస్ ఇంగ్లాండ్ వెళ్ళడం లేదు కదా, వాళ్ళకని చూస్తే అలా కనిపించదు, కానీ అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పని ఏమీ కనిపించదు అన్నాడు. అలాగా అండి, నా వాళ్ళకు ఎందుచేత అలా కనిపించడం లేదు, అందులో తాము రేమ్ లోటు కనిపెట్టారు అన్నాను. అబ్బాయి, మీ తెలుగుదేశంలో ఒక చిన్న కథ ఉంది. ఒక శాస్త్రులు గారు ఊరికి వెళ్తున్నారట. ఆయన చూసి ఒక తుంటరి కుర్రాడు, ఏమండో తిమ్మన గారు ఎందాక దయచేస్తున్నారు అన్నాడట. నాయనా, నీవెవరో జ్ఞాపకం రాకుండా ఉంది, నన్నెక్కడెరుగుదువు, నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన. అడిగితే వాడు నవ్వుతూ, అయ్యా, నేను ఇదివరకు ఎప్పుడూ తమ దర్శనం చేయలేదు, అయినా తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మనగారే అయ్యుంటుందని ఊహించాను, నా ఊహ నిజమైంది అని చక్కపోయాడట. అలాగా నువ్వు వేరే అడగాల నాయనా. సరే, దానికేంలేండి, అసలేం కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా, నిజం చెప్తే నువ్వేమన్నా అనుకుంటావేమో అన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరని, ఎప్పుడూ దూరపు ప్రయాణం చేసి ఎరగవని తెలుస్తుంది. నేను పెట్టెలోకొస్తుంటే రావద్దండం చూసి నీవెప్పుడూ రైలు ప్రయాణం చేయలేదని, ఒకవేళ చేసినా ఎప్పుడూ సెకండ్ క్లాస్ ఎక్కలేదని, ఎప్పుడూ పెద్ద మనుషులతో సంచరించలేదని తెలిసింది. అంచేత ఇంత పల్లెటూరువాడవు, నిజంగా ఇంగ్లాండ్ వెళ్తున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణం ఏమీ కనిపించదు. ఆ పైన నాడుకోడిపేట తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీ క్రాఫింగ్ అలవాట్లేదని, జుట్టుండేదని, అది ఇవాళే తీసివేయించావని తెలుస్తుంది. కొలంబో దాకానే ప్రయాణమైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరం లేదు. అంచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢీ చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానం. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళ్తావు? ఏమంటావు, నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఉన్నమాట చెప్పు. మీ వాళ్ళతో చెప్పనులే, చెప్పింది అన్నాడు. ఆయన మాటలు ఒక్కొక్కటే వింటుంటే నా పైన ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి వాడిని మట్టుకెప్పుడూ చూడలేదు. ఈయన అరవ్వాడైనా అఖండుల్లా ఉన్నాడు. తెలుగు కూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నాడేమో కొంతకాలం. లేకపోతే సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయగలిగినంత దబ్బెక్కడిది అరవ్వాళ్లకు తెలుగుదేశంలో సంపాదించకపోతేను అనుకున్నాను. ఏమైతేనేమి అఖండమైన తెలివితేటలు. మన గుట్టంతా తెరిచిన పుస్తకంలో చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ప్రమాదం ఏమీ రాదు కదా అనుకొని, అయినా ఈయనెవరో, ఈయన సంగతులేమిటో, సందర్భం ఏమిటో అడిగి తెలుసుకుందాం, ఎలాగైనా ఈయనతోటి కొంత స్నేహంగా ఉంటేనే నయం అనుకున్నాను. లేకపోతే ఇంటికి కోపం చేత ఉత్తరం రాస్తే చిక్కు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిదని చిత్తం. తమరు ఊహించింది చాలా భాగం వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. తమ దేవూరు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేటప్పటికి ఆయన కొంచెం నవ్వి, అబ్బాయి, మాది తిరుచనాపల్లి. నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉండేవాణ్ణి. మా తండ్రి స్టేషన్ మాస్టర్ పనిచేసి చాలాకాలం రాజమహేంద్రవరం, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళల్లో ఉండేవారు. నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను. ఇంజనీర్ పరీక్ష అయ్యి నేను చాలాకాలం మీ ధవళేశ్వరంలోనూ, నెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అంచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు. దాంతోటి నా కాళ్ళు చల్లబడ్డాయి. అదవరదాకా తొందరగా కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంక మా ఇంటి పేరు, మా నాన్న పేరు అడిగి ఇంటికి ఉత్తరం రాస్తాడు, నా కొంప మునిగిందనుకున్నాను. మరొకళ్ళైతే గుడ్లు మిటకరించేవాళ్ళు. నేనింకా కొంచెం ధైర్యం గలవాణ్ణి గనక ఆగిపోయిన గుండెని ఆడిచ్చి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. చిత్తం, అలాగా అండి, ఇంగ్లాండ్ దయచేశారండి. అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? బస అది దొరికి భోజనము అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను. ఆ ఉన్నారు, ఏదో కొద్దిమంది మన వాళ్ళున్నారు. మొత్తం సౌఖ్యంగానే ఉంటుంది అని, అబ్బాయి నీకక్కడ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఏమేమి కావాలో అన్నీ కొనుక్కున్నావా? అక్కడ ఎలా నడుచుకోవాలో, ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అన్నాడు. పోని, పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే, నన్ను చిన్న కుర్రాడి కింద కట్టివేసి మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాగుపోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఈయన ఇంగ్లాండ్ ఇదివరకు వెళ్ళాడు, నేనిప్పుడు వెళ్తున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్ను ఇంత అగౌరవపరచవలసిన అవసరం లేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంక కట్టి పెడితే బాగుంటుందని ఆయన్ను అడిగిన దానికంతా ఆ అని, ఊ అని ఏకాక్షరంతో సమాధానం చెప్పి ఆయన ఇంకా ఏమిటో అడుగుతూ ఉంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకొని నిద్రపోతున్న వాడి వల్లే వెనక్కి జార్లపడి కూర్చున్నాను. దాంతోటి ఆయనకు కొంచెం కష్టం తోచింది కాబోలు. ఒక్క క్షణం ఊరుకున్నాడు. కాని పాప ఎంతసేపు ఊరుకోగలడు? ఆడే నోరు తిరిగే కాలు ఒక మాట ఊరుకోలేవంటారు పెద్దలు. ఆ మాట నిజమే. ఆయన ఒక నిమిషం ఊరుకొని, అబ్బాయి పాపం చాలా నిద్ర వస్తున్నట్లుంది, పడుకో నాయనా అన్నాడు. ఏమిటి మీ అభిప్రాయం, నేనేమన్నా చంటి పిల్లవాడిని అనుకున్నారా అని అడుగుదామనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్క వేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలెట్టాడు. ఎవళ్ళు నవ్వితే లెక్కేమిటి మనకు? నవ్విన వాళ్ళు మూతే వంకరబోతుంది. పోని, మనకు మర్తమంచం ఉందని చూపించడానికి అది కూడా పైకి తీద్దామా అనుకొని, అయినా కొద్దిగా ఇరుగ్గా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్క మీద కూర్చున్నాను. నాయనా, ఈ బంత నీతో కూడా అడంగుకు తీసుకువెళ్తావా అన్నాడు. ఆ, తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారవేయడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంత ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు అన్నాను. ఆయన నాకే సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటును మర్చిపోతావేమో సుమా, ఎక్కడా మర్చిపోకు. ఆ దేశంలో ఏ జమీందారైనా ఎవ్వళ్ళకి ఇవ్వకు, ఇటువంటివి వాళ్లకుండవు. అంచేత చాలామంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకిష్టమైతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియంనకు బహుమతిగా చేయవచ్చు అని నాకు సలహా ఇచ్చి మళ్లీ నవ్వడం ఆరంభించాడు. చిత్తం, ఈ విషయంలో తమ హితోపదేశం మాకు అనవసరం అని ఆయన్ని మార్చాను. ఆయన అలాగే గుడ్లు మిటకరించి నా కేసు చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిని నేను పడుకొని సుఖంగా నిద్రపోయినాను. కానీ లోపల మటుకు బెదురుగానే ఉంది. ఆ మడతమంచమో పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకొని నిద్రపోతూ మధ్య మధ్య మెలకువ తెచ్చుకుంటూ సామాన్ కేసు చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికి ఆయన ఎక్కడ దిగాడో గాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడైంది కదా అనుకొని పడుకున్నాను. మళ్లీ ఎవళ్ళు ఆ పెట్టెలోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతధావన ప్రయత్నం చేశాను. నీళ్ల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల లావెటరీ అని తలుపు మీద రాసుంది. అదేమిటో చూద్దాం, అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకొని లోపలికి వెళ్లాను. గది బహుశుభ్రంగానే ఉంది. గోడకి చిన్న కొళాయి ఉండి ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచు బూర్లు మూగుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రం ఉన్న కుర్చీపీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు. ఏర్పాటంతా చాలా బాగానే ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయి దగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగా అని ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పవాలని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందు కుళాయి మీద పడ్డాను. అది వరదాగా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చెయ్యి జారడంతోటే జయ్యన్ నీళ్ళొచ్చి నా ఒంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడంతోటే ఆగిపోయాయి. ఏమిటి మాయా అని ఆలోచించి ఆ మీట లోపలికి నొక్కితే నీళ్ళొస్తాయి కదా అని తెలుసుకున్నాను. దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకొని స్టేషన్లోకి అమ్మవచ్చిన 4 ఇడ్లీ ముక్కలు తిని కాసిన కాఫీ నీళ్ళు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవదేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంట భూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగే ఉంది. ఇంత తృణ కాష్టజల సమృద్ధి గల దేశస్థులు అంత దరిద్రులుగా ఉండి 8 రూపాయలకు 10 రూపాయలకు ఆశించి దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా ఏమన్నానా, పెడితే మటుకు మనం తింటాం గనకనా అని అక్కర్లేదు అన్నాను. అయితే మరేం చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తాలే అన్నాను. వాడు నా ముఖం కేసు చూసి పెదవి విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరేసి చక్కా పోయినాడు. భోజనం సంగతి ఏమీ చేయడానికి తోచక మళ్ళీ ఏదో కాస్త చిరుతిండి కొరుక్కు తిని కాసేపు పడుకొని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలు అయ్యేసరికి డ్యూటీ కోరన్ చేరాను. ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూత్తుకుడై అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయేవాళ్లంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు. సెకండ్ క్లాస్లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని ఎర్ర సిల్కు తలగుడ్డ చుట్టుకొని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాన్ తీసుకొని పెట్టెలో నుంచి దిగాను. కూలివాడొకడొచ్చి సామాన్ తీసుకుంటా అన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటు దగ్గరకు వెళ్లడంతోటి టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు. అలా వెళ్లేటప్పటికీ అక్కడొక పెద్ద మనిషి కూర్చొని సామాన్ చూపించమన్నాడు. కూలివాడి నెత్తిమీదుంది, కనబడ్డం లేదా అన్నాను. అలా కాదు, పెట్టి తీసి చూపించాలి అన్నాడు. ఎందుకు అన్నాను. మీరు కొలంబో ఎందుకెళ్తున్నారు అన్నాడు. నా గుండె బత్తలయ్యింది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్య స్థైర్యములు కలవాణ్ణి గనక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను. సరే పోనీలండి, నాకక్కర్లేదు, కాని సామాన్ మటుకు చూడక తప్పదు అన్నాడు. ఎందుచేత అన్నాను. ఇక్కడ రూలది.
ఏమిటా రూలు?
పన్ను విధించవలసిన వస్తువులేమైనా దొంగతనంగా తీసుకెళ్తున్నారేమో చూడాలి. ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది, కొంచెం నవ్వొచ్చింది. సరే అయితే చూసుకోమందా అనుకున్నాను. ఇంతలోకే నా సామాన్ మోసుకొస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి, ఆ పెద్ద మనిషి చేతిలో 1/10 రూపాయి పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు, లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు. స్టీమర్ తప్పిపోవడం ఎంతమాత్రం నా అభిప్రాయం కాదు, కానీ వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది. అతనికి 1/10 రూపాయి చేతిలో వేసేసరికి చేటంత ముఖం చేసుకొని, అది వరదాక కూర్చున్నవాడు లేచి నిల్చొని సలాం చేసి, థ్యాంక్ యూ సార్ అని పెట్టె ముట్టుకొని, ఇందులో ఒట్టి బట్టలేనా సార్, అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకొని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను. ఇంతలోకే వెనక నుంచి ఒక రైలు బండ్రోతు పరిగెత్తుకుని వచ్చి నేను రైల్లో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకొచ్చి నాకు అప్పజెప్పాడు. విధి లేక అది తీసుకున్నాను. వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు, చేతులు నలుపుకుంటూ, సరే టోపీ నాదేలే వెళ్ళు అన్నాను. ఏమన్నా ఇమ్మని కూర్చున్నాడు. నాకు స్టీమర్కు వేళవుతోంది, సరేనని ఓ పావలా ఇచ్చుకొని టోపీ ఖరీదుకు అది వడ్డీ అనుకొని ముందుకు సాగాను. ఆ సముద్రము, ఆ గుట్టు, అక్కడి దీపాలు, ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. కానీ స్టీమర్ అదేనని చెప్పేటప్పటికి మటుకు ఎక్కబుద్దయింది కాదు. బొత్తిగా చిన్నదిగా ఉంది, మామూలి రాధారి పడవంతగా లేదు. స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్లడం ప్రమాదం కాదా అనుకున్నాను. దీనిమీదనే వెళ్లవలసి ఉంటే ఇంతకంటే ఇంటికి వెళ్లడం నయం అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలివాడు సామాన్ లోపల పెట్టేసి నన్ను ఎక్కమని తొందర పెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను. కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ళ దూరాన్ని లోపల ఉంది, ఇది దాని దగ్గర తీసుకెళ్తుంది, ఎక్కండి త్వరగా అన్నాడు. అయితే పర్వాలేదు అనుకొని ఎక్కాను. ఎక్కి అక్కడ ఒక బల్ల మీద కూర్చున్నాను. కూర్చున్న కాసేపటికది బయలుదేరింది. మొత్తం జనం నాతోటి ప్రయాణికులు 25 మంది కంటే ఉండరు. బయలుదేరిన ఒక 5 నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంబర్లు మీద పడుతూ, నేల అంతకంతకు దూరమైపోతూ, ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకుమిణుకుమంటూ, అన్నివైపులా చీకట్లు కమ్ముకోస్తూ, పైన నీలాకాశము దానికి వేలాడగట్టిన పాదరసు బుడ్డల్లాగా, అనేక చోట్ల నక్షత్రాలు, కింద ఎటుచూసిన అగాధమైన సముద్రము, ఆ కెరటాల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాలూగుతున్నట్టు అంతా మా బాగా ఉంది. నాకే కవిత్వం రాకపోవడము చాలా మంచిదైంది. ఇప్పుడున్న కౌలుకుతోడు నా బోటివాడు ఇంకోడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు. కొంచెంసేపటికి పగలస్తమానం భోజనం లేని కారణాన్నో ఎందుచేతనో ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడైనా ఉరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తలపట్టు కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా, ఎలాగూ కొంపదీసి జ్వరం వచ్చి పడిపోను కదా, ఎంత దూరం వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లవలసి రాదు కదా. అన్నిటి మాట అలా ఉంచి మళ్లీ ఇంటికి వెళ్తే నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కండ్లు మూసుకొని కూర్చున్నాను. ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన వచ్చింది. దాంతోటి మరీ హళ్ళిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదట్లోనే తోస్తే ఎవళ్లేమన్నా సరే, నవ్వినా సరే తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగురాయిల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇప్పుడేం చేయను, వెనక్కు తగ్గడానికి వీలు కనబడదు. ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు. ముందుకు పెడితే నుయ్యి, వెనక్కు పెడితే గొయ్యిలాగుంది నా బ్రతుకు. ఏమీ తోచదు. ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు. ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను. నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టాను. ఒక్కడనే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏం లాభము? ఇంతకు అసలు సంగతి ఏంటంటే, ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమరు ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది. కొంతసేపు ఏమి తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారిద్దరు. అది నేను వినడం సంభవించింది. పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదాని మీదకి ఒక తాడునిచ్చెన దింపుతారట. చిన్న స్టీమర్ ఎప్పుడు కెరటాల వల్ల పైకి ఒక మాట లేవడము, ఒక మాట దిగడము ఉంటుంది. కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటం వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకొని పైకి వెళ్ళవచ్చునట. అట్లా చేతకాని వాళ్లను నడుంకొక తాడు గట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కెమున్న గొలుసొకటి దింపి ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషి నడుముకున్న తాడు తెగిపోయినా, ముడు ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని, తప్పితే సముద్రంలో తప్ప మరి ఎక్కడా పడడని, ఒకవేళ సముద్రంలో పడ్డా ప్రాణభయం ఏమీ లేకుండా వలవేసి మనిషిని మళ్లీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను. ఆఖరు మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరం తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు. ఏమంటే, ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును, లేదా మరో విధమైన దెబ్బలు ఏమైనా తగలొచ్చును. అలా కాక సముద్రంలో పడితే పైవాళ్లు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మన అవదలకు కొట్టివేయచ్చు. పండు చోటనే ఉంటా నమ్మకం ఏమిటి? ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో. ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మన్ని పలహారం చేసేస్తే గతేమిటి? ఈ మోస్తరుగా పరిపరి విధాల ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను. పోనీ మాట్లాడకుండా దీనిమీదనే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను. సరే, అంత తొందర ఎందుకు? ఒక క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా, అప్పుడే వీలైతే అలా చేయవచ్చును కదా అనుకున్నాను. ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ఉగ్గబట్టుకొని గుండె రాయి చేసుకొని ఒక్క మాట ఇంటి దగ్గరున్న వాళ్ళని తలుచుకొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకొని పరిగెడుతూ ఉంది. కాని ఇంజనుల ధ్వని, హోరుమని సముద్రము, పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరంలా తిరిగిపోతోంది. ఇంతలోకే, అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అన్నారు. దానిమీద దీపాలు తప్ప ఇంకేం కనబడలేదు. ఈ చిన్న స్టీమరు కొంచెం నెమ్మదిగా వెళ్తే బాగుండు, లేకపోతే చీకటి చాటును దాన్ని కొట్టుకుంటుందేమో అని భయపడ్డాను. నేను అనుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము. మా దానికంటే అది చాలా పెద్దది, కొండలాగా ఎదురుగుండా ఉంది. మా స్టీమర్ బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లుగా పెద్ద స్టీమర్ దగ్గరకు చేరింది. పెద్ద స్టీమరు సరాసరి నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడబెట్టినట్టు పెద్ద స్టీమర్ కనబడుతోంది. తలనొప్పితోటైతేనేమి, వికారంతోటైతేనేమి, భయంతో అయితేనేమి నా ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. అది వరకు ఏమూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నం అయిపోయింది. ఇక ఎవళ్ళు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎంత నవ్వినా ఇంటికి వెళ్లడమే మంచిదనుకున్నాను. నవ్వేవాళ్ళకే నవ్వుతారు, పోయేది నా ప్రయాణం కాని వాళ్ళది కాదు కదా. ప్రాణం పోతే నవ్వేవాళ్ళెవరు ప్రాణమివ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు, ఈసారైనా ఇల్లు కదలం, ఈ వంక వల్ల కలిగింది చాలు. చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయం చేసుకున్నాను. ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదో కేకలు వేసుకోవడము అయిన తర్వాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మా స్టీమర్లోకి అంటా వచ్చింది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపముంది. నిచ్చెన కూడా ఏదో మోస్తరు తాడినిచ్చిన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు, పక్కలు పట్టుకోవడానికి కర్రకమ్మలు అవి ఉండి మామూలు మెట్లలాగానే ఉన్నాయి. మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశమండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ కాకుండా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉంది. ఇదంతా చూస్తే నేనిదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదని ధైర్యం కలిగింది. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను. దాంతోటి కొంచెం ధైర్యం తెచ్చుకొని తల్లొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను. పైకెక్కడానికి లేచి నా సామాన్ దగ్గరికి వెళ్లి తీసుకోబోయాను. అక్కడ ఒక అతనుండి నేను వెళ్లవచ్చునని, సామాన్ వెనకనుంచి వస్తుందని చెప్పాడు. సామానంతాల విడిచిపెట్టి వెళ్తే ఏం కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్లీ వాణ్ణి ఒక మాట, సామాన్ జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు. ఇది కాకుండా తక్కిన వాళ్లంతా కూడా వాళ్ల సామాన్లు విడిచిపెట్టి వెళ్తున్నారు. అందుచేత పర్వాలేదులే అనుకుని అంతసేపటినుంచి చేతుల్లో ఉన్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకొని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను. ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దగా ఉండి రెండు మూడు పెద్ద పెద్ద హాలులు, అందులో బల్లలు ఉంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజ భవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేలమీద తివాసీలు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తం ఉన్నాయి. ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయఖానాలు, వంట ఇళ్ళు, భోజనాల సావిళ్లు అన్నీ వేర్వేరు ఉండేటట్లున్నాయి అనుకున్నాను. అయినా మళ్లీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మట్టుకు పైకి రాగానే దర్జాగా కనబడ్డానికి ఇలా కుర్చీలు బల్లలు వేసి ఉంటారనుకున్నాను. నేనక్కడ నిల్చొని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేనెక్కడికి వెళ్తున్నానో అడిగి తెలుసుకొని తను నేటాలు వెళ్తున్నానని, చాలాసార్లు ఇదివరకు వెళ్లానని, దేశాటనం చాలా మంచిదని ఇంకా ఏమిటేమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తలకెక్కలేదు. ఆ పైన రోజస్తమానం తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతోంది. రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు. పోని ఎలాగో శ్రమ పడదామా అంటే వీలు కనబడలేదు. ఏమీ తోచడం లేదు. వచ్చేటప్పుడు ఇంకా ఇడ్లీలు అరటిపళ్ళైనా తెచ్చుకున్నాను కాదు అనుకున్నాను. ఏమంటే ఏమి లాభము? ముందు దారి ఏమీ కనబడదు. ఆ నేటాలవాడు వాడి దారినేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూచోమందాం అనుకున్నాను. మా స్టీమరు కోత కూసి బయలుదేరింది. ఇంతలోకే గంట ఒకటి వినబడ్డది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నా పక్కనున్న నేటాల సోదరుడు భోజనానికి వెళ్దాం రమ్మన్నాడు. నాకా మాటలు నమ్మబుద్ధి కాలా. ఏమిటి, ఎక్కడికి అని రెట్టించి అడిగాను. భోజనాల హాల్లోకి భోంచేద్దాం అన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్నవాడి నోట్లో అమృతం పోసినట్టు అయింది. పోతున్న ప్రాణం వెనక్కొచ్చింది. దేవుడింకా మన పక్షాన ఉన్నాడు అనుకున్నాను. స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఏం పెడతారు అన్న సంగతి ఏమీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి ప్రాణం అంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించవచ్చు అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుణ్ణి అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది. దానిపైన తెల్లని గుడ్డపరిచారు. దానిమీద చక్కని పింగాణి పళ్ళాళ్ళు, గాజు గ్లాసులు, కత్తులు, చెంచాలు ఇంకా ఏమిటేమిటో ఉన్నాయి. చిన్న గాజుగిన్నెల్లో వెన్న ఉంది. బల్ల పక్కను కుర్చీలు అమర్చున్నాయి. మేం ప్రవేశించేటప్పటికీ అప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు. మేము వెళ్ళి చెరో ఒక కుర్చీ అలంకరించాం. కూచుని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కఠారులు ఎందుకు, భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గువిడిచి అడిగి తెలుసుకోబోతే మాట దక్కేటట్లు కనపడలేదు. ఇంకో నిమిషానికి వడ్డనవడము, భోజనానికి కూచోవడము సంభవిస్తుంది. ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే అస్సలు బాగోదు. యుక్తిగా నేను వట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుస్తనంగా అడిగాను. పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం. ఇంక వడ్డన ఆరంభించబోతున్నారు. ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేత అవుతుందో కాదో చూద్దామనుకుని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకొని చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పిట్లో గట్టిగా పట్టుకొని గునపం భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచం బద్దలవుతుందని నా స్నేహితుడు నెమ్మడంగా చెబుతూనే ఉన్నాడు.
ఆ మాట నేను వినిపించుకోలేదు.
ఇంతట్లోకే వచ్చే ప్రమాదమేమిటి? ఈమాత్రం చేతకాకుండా ఉంటుంది గనుకనా? ఇదొక పెద్ద బ్రహ్మవిద్య ఏమిటి అని రొట్టె మీదకి నా శక్తి కొద్దీ గభీమం దింపాను.
కూర్చున్న వాళ్లంతా ఊపిరి బిగబట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తల నొప్పిగా ఉండడం చేతనో ఏమో గాని గురి తప్పి రొట్టె చివర తగిలి దానిమీద నుంచి జారిపోయి కంచెం అంచుకు తగిలి దానిమీద నుంచి కూడా జారిపోయి బల్లగుచ్చుకుంది.
ఆ అదురుకి రొట్టెమొక జా అనడెత్తున ఎగిరి బలికి తీసుకువెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచెం పక్కన దాక్కున్నది.
నా కంచెం కూడా నా బోడివాళ్ళు అనేక మందిని చూసుండాలే, అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడ్డది. ఇంతవరకు ప్రమాదమేమి కలగలేదని సంతోషించాను. కంచెం కింద పడితే రెండు చెక్కలయ్యేది. దాని ఖరీదు ఏ అణో బేడో అయినా వాళ్ళు వచ్చి 2 రూపాయలో 3 రూపాయలో తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవాల్సిందే కదా.
అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను.
నా పక్కనున్న వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు.
ఎందుకొస్తుంది నవ్వాల అస్తమాను, అయిందానికి కాందానికి ప్రమాదో ధీమతామపి అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరపాటు, ఏమిటి దానికి?
ఒళ్ళో పళ్ళెం తీసి మళ్లీ బల్ల మీద పెట్టాను. అసలు దహించకపోతే నా ఆకలికి తోడు వాళ్ళు నవ్వడంతోటే నాకు కొంచెం కోపం వచ్చింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంక పరాభవంగా ఉంటుందనుకొని మళ్లీ ఇంకో రొట్టె ముక్క చేత్తో తీసుకొని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెధవ కత్తులు అవి ఎందుకు, మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క వెన్నలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలుపెట్టాను. నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు, కానీ నేను లక్ష్యపట్టలేదు. అది వరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్లంతాను వాళ్ళకేదో మహా అపకారం చేసినట్లుగా నాకేసి కోపంగా చూడడం మొదలుపెట్టారు. చూస్తే నాకేమి భయమా? నేనంతకంటే కోపంగా వాళ్ళకేసి చూసి నా పని నేను కానిచ్చాను. 2 ముక్కలు నోట్లో పెట్టుకున్నాను. అవింకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో 3వ సారి నోట్లో పెట్టుకుందా అని చెయ్యెత్తాను. కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాళ్లావును డోకు వచ్చింది. చటాలను చేతిలో రొట్టె ముక్క కంచెంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని లేచాను. ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచలేదు. అంతకంతకు లోపల నుంచి పెళ్లిగిలి వస్తుంది. ఆపడానికి శక్యం కావడం లేదు. ముందు గదిలో నుంచి అవతలికి పోదాము గుమ్మం కేసి 2 అడుగులు వేశాను. లోపల నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసి కొంత బయటపడ్డది. మళ్లీ చెయ్యి అడ్డం పెట్టుకున్నాను. ఒక నౌకర్ నా అవస్థ చూసి చటుక్కుని దగ్గరకు వచ్చి నా రెక్క పట్టుకుని ఓ గదిలోకి లాక్కుపోయినాడు. అక్కడ రైల్లో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటు ఉన్నది. పూర్తిగా వాంతయ్యింది. గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో కాని వారం దినములు తిన్నదంతా వెళ్లిపోయింది. నోరు చెయ్యి శుభ్రంగా కడిగి వేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రం తిరిగిపోతున్నట్టుంది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడిపోతానేమోనని భయం వేసింది. నన్ను తీసుకొచ్చి నౌకరు అక్కడనే ఉన్నాడు. మళ్లీ నన్ను చేయి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకువెళ్లాడు. గది చాలా చిన్నది, కాని అందులో చిన్న మంచముంది. దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్కవేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోను, ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకుంటాను అని చెబుదామనుకున్నాను. కాని నోటి వెంట మాట రాలేదు. గదిలో వస్తువులేం కనపడలేదు. మాట్లాడకుండా తాగి ఉన్నవాడికి మళ్ళీ మంచం మీద పడ్డాను. కాలి జోడైనా విప్పుకోలేదు.
ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టిదోషం వల్లనేమో అనుకున్నాను. కాస్త దిగతుడ్చిపోసేవాళ్ళెవరైనా లేరు కదా అని విచారించాను. ఈ తలనొప్పి అది చూస్తే పేడజ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉండగానే కళ్ళు కూరుకొచ్చినాయి. ఇంక నా ఒళ్ళు నాకు తెలీదు. కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మళ్లీ మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది. కొలంబో చేరాము, లేవండి దిగాలన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది, తేలిగ్గా ఉంది. జ్వరము గిరము ఏమి రాలేదు, చులాగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రో తడిగాడు. దివ్యంగా ఉంది అన్నాను. లేచి తలగొడ్డ సవరించుకొని నా సామానెక్కడుంది అన్నాను. కిందకెళ్ళిపోయింది, మీకంటే ముందేను, మీరు కూడా దయచేయండి అన్నారు.
రాత్రి చూసుకోలేదు. సామాన్ జాగ్రత్తగా ఉందో లేదో, పైనుండగా చూస్తే ఏమైనా లోటు వస్తే అడిగిపోతాను కాబోలు, అప్పుడే దింపేశాడని భయం వేసింది. లేచి నుంచొని చూసేటప్పటికీ నేను చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్లమీద పెట్టి ఉంది. రాత్రి బంట్రోత్ తీసుకొచ్చి పెట్టుంటాడనుకున్నాను. దాని కేసు చూడకుండా మాట్లాడకుండా పైకొచ్చాను.
సుమారు 7 గంటలైంది. అప్పుడే దిగవలసిన వాళ్లంతా దిగారు, నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది. ఇటు వెళ్లేవాళ్లు, అటు వెళ్లేవాళ్లు, స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ల కోసం వచ్చినవాళ్లు, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్లు, కూలివాళ్లు, ఒకళ్ళేమిటి, సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతోంది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడంతా చూస్తూ నిమ్మళంగా సామాన్ దగ్గరికి వెళ్లాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టె కూడా ఏమి నలక్కుండానే దింపారు వాళ్ల ధర్మాన్ని. ఓ కూలివాణ్ణి కేకవేసి సామాన్ వాడి నెత్తిమీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్లు వినపడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవారు ఎవరుంటారని ముందుకు నడిచాను. మళ్లీ కేక వినబడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో బంట్రోత్తు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకొని పరుగెత్తుకొని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయం కనపడలేదు. మొదటనే రైల్లో నుంచి అక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోని వృధాగా పారేయడు ఎందుకు? రైల్లో విడిచిపెడితే ఎవళ్లైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తరుముకొస్తోంది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివరకు ఎప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మర్చిపోతే మళ్లీ ఇక అది దొరకడం దుర్లభం అని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవళ్ళకైనా అనుభవంలోకి వస్తేనే గాని తెలీదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనం ఉందని చెబితే నేను నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టుంది. అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుకు ఆ టోపీ తీసుకొని ఎవళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళ నడి సముద్రంలో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వల వేసి తీసి మళ్ళీ తీసుకొచ్చిస్తాడేమో అని భయం వేస్తోంది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహాచెడ్డ అసహ్యం. బోలెడంత ఖరీదు దాని మొహాన్ తగలేయడమే కాకుండా పైగా అది పారేసి పారిపోతుంటే వెనక నుంచి తీసుకొచ్చిన ప్రతివాడికి ఏదో ఒక బహుమతి చేసి నా కమితమైన ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషం కనబర్చాలి. ఇంత మట్టుకి సహించడమే చాలా కష్టం. ఈ మాటకింక తప్పదు గనక మళ్లీ ఆ తెచ్చినవాడి ముహాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకొని బండి దగ్గరికి వెళ్లాను. చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను. ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు. చెన్నపట్నంలో కొంత అనుభవం అయింది గనక కొంచెం ఇంగ్లీష్ వచ్చినట్టు ముఖం కల ఒక ఆయన్ని పిలిచి అడిగాను. ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉన్నదని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం వేస్తురని తెలుసుకొని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. గదులు అవి విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యంగా ఉంది. జనసమర్థం అట్టే లేదు. బాగుందని సంతోషించి ఓ గది తీసుకొని సామానందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చెన్నపట్నంలో వాడికి మళ్ళీ వీడు ఆట్టే దెబ్బలాడలేదు. కొంచెం మర్యాదస్తుళ్లానే ఉన్నాడు. అయితే వీడు సాయబు, అందుకని అయింటుంది. ఇక సావకాశంగా పెట్టి తీసి పండ్లపొడి వగైరా తీసుకొని దంతధావనాధికం కానిచ్చి స్నానం చేసి కొంచెంసేపు కూర్చునేసరికి 10 గంటలైంది. భోజనం చేశాను. చెన్నపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్టు కట్టుకోవడం మానేశాను. భోజనం చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగా ఉంది. ఇక ముందు సంగతేమిటో, ఏం చేయాలో తోచలేదు. లండన్కి ఏ స్టీమర్ వెళ్తుందో, ఎప్పుడు వెళ్తుందో, ఎక్కడ టికెట్లు ఇస్తారో ఏమీ తెలీదు. ఎవళ్ళని అడగడానికి ఇక్కడ ఎవళ్ళు ఎరగను కదా. ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్లేదేమో అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాను. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏం లాభం అని నా సూట్ వేసుకొని తలగొడ్డు చుట్టుకొని వీధిలోకి బయలుదేరాను. ఒక దారి తెన్ను తెలియదు. ఎవళ్ళైనా అడగడానికి వాళ్ల భాష తెలియదు. ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను.
కొంత దూరం వెళ్లేసరికి ఒక పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకొని మూడుగీతలో నాలుగీతలో కనబడేటట్టు గంధం పెట్టుకొని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశా ఆయనకి ఇంగ్లీష్ వచ్చింటుంది అనుకున్నాను. ఆయన నాపి మీకు ఇంగ్లీష్ వచ్చినా అని అడిగాను. వచ్చినన్నాడు. అయితే మీ దేవూరు అన్నాను. కుంభకోణం అన్నాడు. నాకు సందేహం వచ్చింది, మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్తాడో చెప్పడో అని. అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు గనుకనా, మనల్ని మోసం చేస్తే మట్టుకి ఇతనికి ఏం వస్తుందని. అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలి అన్నాను. నేను అడిగిన మాటక పెద్ద మనిషి అపార్థం చేసుకొని అనుమానంతో నా కేసు చూసి నేనేం చేయగలను, ఒట్టి బీదవాడిని అని వెళ్ళిపోబోతున్నాడు. ఆయన్ని మళ్ళీ ఆపి నాకు ఆయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదని అభయం ఇచ్చి, ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుంది నాకు అన్నాను. ఏమిటి అన్నాడు. నేను చెప్పబోయే విషయం మాత్రం ఎవరి దగ్గర మటుకు చెప్పవద్దన్నాను. సరే అన్నాడు. నేను లండన్ వెళ్లాలని బయలుదేరాను. ఇంటి దగ్గర మా వాళ్ళకి తెలీదు అక్కడికి వెళ్లే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో, టికెట్లు ఎక్కడిస్తారో. ఈ సంగతి ఏమన్నా తమకు తెలిస్తే చెబితే సంతోషిస్తాను. ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్కడ ఎవళ్లను ఎరగను నేను, అందుకని మీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను. ఓ ఇంతే కదా, దానికి అభ్యంతరమేముంది? ఇలా ఫలానా చోటకి వెళ్తే థామస్ కుక్ అండ్ సన్ అని బల్లకట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనబడుతుంది. తిన్నగా అందులోకి వెళ్తే టిక్కెట్టు, మీకు కావలసిన యావద్ విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు. సరే బాగుంది, ఈ మాత్రం తెలిస్తే లండన్ వెళ్ళామన్నమాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది. ఇంత దేశం తిరిగినా అంత మేడ మటుకు ఎక్కడా కనబడలేదు. అది కాకుండా తీరా లోపలికి వెళ్తే స్టీమర్ ఉందంటారో లేదంటారో, ఇంకో వారం రోజుల దాకా రాదంటారో, లేకపోతే అసలు ఇక్కడి నుంచి వెళ్ళడం మానేసే అంటారేమో. ఇక్కడి నుంచి స్టీమర్ వెళ్ళడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే. ఇంకో వారం 10 రోజులు ఆలస్యం అవుతుంది. అంచేత ఈ లోపల మా వాడు నా సంగతి ఎలాగో తెలుసుకొని ఇక్కడికొచ్చి పట్టుకుంటారేమో. అంతేకాకుండా ఎవళ్ళని కనుక్కోకుండా ఉజ్జాయింపునేదో కొద్దిగా తీసుకొచ్చాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏం కాను నా గతి? ఇక్కడ మనకు అప్పిచ్చేవాళ్ళు ఎవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసు పోయి లోపలికెళ్ళడానికి కొంచెం సంకోచించాను. ఏమైతే మటుకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని, ఏమైతే అదవుతుందని లోపల దండం పెట్టుకొని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడ ఒక బండ్రోత్ కనబడి ఎక్కడికి అన్నాడు. లోపలికి అన్నాను. ఎందుకు అన్నాడు. ఊరికినే అన్నాను. అయితే వెనక్కు తిరగండి అన్నాడు. వెనక్కెందుకు అన్నాను. ముందు పనిలేనప్పుడు వెనక్కే అన్నాడు. నాకు ముందు పని ఉంది అన్నాను. ఏం పని అన్నాడు. ఏమైతే మటుకు నీతోటి చెప్పాలా అన్నాను. ఆ చెప్పాలి అన్నాడు. ఎందుకు అన్నాను. అనేటప్పటికీ వాడి కోపం వచ్చి ఒక మాట కండ్లెర్ర చేసి నా కేసు చూసి, నిన్ను లోపలికెళ్ళనివ్వడానికి అన్నాడు. నీ వెళ్ళనిచ్చేదేమిటి అన్నాను. నే వెళ్ళనివ్వక్కర్లేకపోతే వెళ్లేదేమి అన్నాడు. వెడతా అన్నాను. వెళ్ళు చూద్దాం అన్నాడు. నా ఇష్టమైనప్పుడు వెళ్తాను, నీ ఆజ్ఞ ఏమిటి నాకు అన్నాను. ఒక నిమిషం వాడు మాట్లాడక ఊరుకున్నాడు. నేను ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి మెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకు చూస్తూ నిలబడ్డాను. కానీ లోపల మటుకు భయంగానే ఉంది. తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్కట్టుకుని వెనక్కు లాక్కు పెడతాడేమో. ఇంగ్లాండ్ వెడుతున్నప్పుడు ఇటువంటి పరాభవం జరగడం బాగుండదు. సరే ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని ఒక అడుగు ముందుకు వేశాను. వెనక నుంచి తుపాకీ పేల్చినట్టు ఆగు అన్నాడు. వెనక్కి తిరిగి చూసి ఏం అలా ఉలికిపడ్డావు అన్నాను. ఇంక వాడు కోపం పట్టలేకపోయినాడు. తిన్నగా నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయవేసి, ఇంక నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికెళ్ళు అన్నాడు. వాడు భుజం మీద చేయేసేసరికి నాకు కోపం వచ్చింది. భుజం మీంచి చెయ్యి తీసివేసి, నీవు బండ్రోత్ అన్న సంగతి మర్చిపోయినట్లున్నావు. ఇందా నుంచి పోనీయమని మర్యాదగా ఊరుకున్నాను. నీ బోటి వాడను 100,000 మందిని చూశాను. ఇంకా అట్టే నువ్వు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభం ఉండదు, కాబట్టి జాగ్రత్త అని ముందుకు నడవబోయాను. వాడింక ఏమీ సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకొని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టి దిక్కున్న చోటు చెప్పుకో అన్నాడు. ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు. తీరా ఈ బండ్రోతముండావాడితో దెబ్బలాడు పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడుతుందేమోనని భయం వేసింది. ఇక్కడ వీడి స్నేహం చేసుకుంటే గాని లాభం లేదని తోచింది. అందుకని మళ్లీ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా 10 రూపాయి చేతిలో పెట్టి, నేను లండన్ వెళ్లవలసిన మాట నిజమేను, టికెట్ కోసమని వచ్చాను, లేకపోతే ఇక్కడ నాకేం పని గనక కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటును క్షమించమని లోపలికి దారి చూపించాడు. తిన్నగా లోపలికెళ్ళాను. ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫ్లు మ్యాప్లు ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చునున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను లండన్ వెళ్ళాలండి, స్టీమర్ ఎప్పుడు వెళ్తుంది, వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది, టికెట్ ఎంతవుతుంది అని అడిగాను. ఆయన నెగాదిగా చూసి, నిజంగా లండన్ వెళ్తావా అన్నాడు. వెళ్తాను అన్నాను. ఎందుకు అన్నాడు. చదువుకోడానికి అన్నాను. ఏం చదువుతావు? ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది? అయినా దొర, ఆ పైన టికెట్ కూడా ఇచ్చేవాడాయను, వీడితో దెబ్బలాటెందుకని. బారిస్టరు అన్నాను. మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు. కొంచెం సందేహించి, ఆ అన్నాను. లేకపోతే అసలు మీ వాళ్ళతో చెప్పలేదా ఏమిటి అన్నాడు. నేను కొంచెం భయపడుతూ, వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. కొంపదీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి? నాతోటి చెప్పవచ్చును, నీకేం భయం లేదులే, ఇంకా చెప్పకుండా వెళ్లేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని, అవును చెబితే మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను. అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించడేమో, ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. పర్వాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలా చిక్కుపడాల్సి వస్తుంది సుమా, ముందే ఆలోచించుకో. అంతా ఆలోచించుకున్నాలేండి, తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది గనకనే బయలుదేరి వచ్చాను. ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా? 1 వారం దినముల వరకు లండన్ కంటా వెళ్లే స్టీమర్లేమీ లేవు, కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమరు మార్సెల్స్ వరకు వెళ్తుంది, అక్కడ్నుంచి రైలు మీద వెళ్ళవచ్చును. అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది, త్వరగానూ వెళ్ళవచ్చును. అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? నాకేమాత్రం అభ్యంతరం లేదు, ఫ్రెంచ్ స్టీమర్కే టికెట్లు ఇప్పించండి.
ఏ క్లాస్లో వెళ్తావు?
3rd క్లాసు సౌఖ్యంగా ఉంటుందా అండి?
ఓ మోస్తరుగా ఉంటుంది, పర్వాలేదు వెళ్ళవచ్చును.
అయితే 3rd క్లాస్ టికెట్ ఇప్పించండి. సరేనని టికెట్ ఇచ్చి, మార్సెల్స్లో కూడా మా కంపెనీ ఉంది, అక్కడే కాకుండా ప్రతి పట్టణంలోనూ ఉంటుంది, ఎక్కడ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్లయితే వాళ్ళు చేతనైన సహాయం చేస్తారు, నీవేం భయపడక్కర్లేదు అని అభయం ఇచ్చాడు. సరే ఇంక మనకేం పర్వాలేదు అనుకున్నాను.
నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికివ్వాల్సింది, నీ దగ్గరుంటే పోవచ్చును, నీవు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకిచ్చివేస్తారు. నీవు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు రాసేటట్లయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్లకు తెలియపరచవలసింది. నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలొచ్చినా మేం జాగ్రత్తగా ఒప్పుచెప్తాం అన్నాడు. సరే సరే, ఈ ఏర్పాటు చాలా బాగుంది అని నా దగ్గరున్న సొమ్మంతా ఆయనకిచ్చాను.
50 రూపాయల మటుకు నా దగ్గర అట్టే పెట్టుకోమని, మిగతా సొమ్ముకు ఒక చెక్కు, 50 రూపాయలు నా చేతికిచ్చి మార్సెల్స్ వాళ్ల కంపెనీ విలాసం ఉన్న అచ్యుత చీటీ కూడా ఒకటిచ్చాడు. రేపు 3:30 ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తా అన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకొని, ఆహా ఎంత గొప్ప కంపెనీ, ప్రతి పట్టణంలోనూ ఉందంటున్నాడు, నా బోటి వాండ్లకి ఇలా బోలెడంత సహాయం చేస్తున్నాడు, వీళ్ళకి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా లేకపోతే ఊరికనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరికి వచ్చాను. ఇందాకటి బంట్రోతు లేచి నుంచుని, టికెట్ తీసుకున్నారా అండి అన్నాడు. తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు. వాడి పొగరుమొత్తనము కొంచెం అణిగింది కదా అని సంతోషించాను.
అక్కడ్నుంచి బజారు వైపు దారి అడిగి తెలుసుకొని బయలుదేరి వెళ్లాను. ఈ పట్నం బజార్ కూడా చాలా బానే ఉంది. చెన్నపట్నంలో కంపెనీ లాంటి కంపెనీనే ఒకటి కనబడితే, ఇదివరకు కొన్నది అక్కడికి రాలేదు కనుక మళ్లీ టోపీ ఒకటి కొనుక్కున్నాను. తరువాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది. దీపం ఒకటి అవసరం గదా అని. స్టీమర్లో దీపం లేకపోతే? ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లవార్లు ఉంచుతారో ఉంచరో. చీకట్లో పడుకోవడానికి నాకు భయం. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికీ ఉన్నాయి. నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకుని తెల్లవారిదాకా మెలకు రాకపోవడం వల్ల రాత్రి తెల్లవార్లు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా. ఇంతకు మనకు దీపం ఎప్పటికైనా అడంగుకు వెళ్లిన తర్వాతనైనా కావాల్సిందే కదా. అందుకని ఒక స్టాండు, 2 డజన్ల కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను. తరువాత ఇంకో సందేహం వచ్చింది. స్టీమర్లో పాలు, మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని. ఒకవేళ ఏదీ దొరకపోతే ఎలా అనుకొని అక్కడ ఒక షాప్ మీద పాల డబ్బాలు దొరుకుతాయని రాసి ఉంటే చూసి, ఇది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకొని 2 డబ్బాలు కొనుక్కొని నిమ్మళంగా సత్రం చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామని పెట్టి తీసేసరికి కాగితం గాని కలము గాని ఏమీ కనపడలేదు. సరే, ఇదొకటి బజార్కు వెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకొని ఆ రాత్రికి సుఖంగా పడుకున్నాను. మర్నాడు పొద్దున్ననే బజారుకు వెళ్ళి ఉత్తరములు రాసుకోవడానికి కాగితాలు, కవర్లు, ఒక ఫౌంటైన్ పెన్ను, అందులోకి సిరా, ఒక పెన్సిలు, జమా ఖర్చులు రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ బుక్కు కొనుక్కొని ఇంటికి వచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్ట్లో వేస్తే తీరిపోతుందని ఉత్తరం రాయడం ఆరంభించాను. క్షేమము. కొలంబో. శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడి పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు. ఉభయకుశలోపరి. పై చిరునామా చూసి, ఈ కొలంబో ఏమిటిషా? ఎక్కడుంది? ఎక్కడున్నా నేనిక్కడికి వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును. ఇది సింహళద్వీపానికి ముఖ్య పట్టణం. అనగా పూర్వము మనం రావణాసురుడి లంక అనుకునేవాళ్లమే, అదే సింహళద్వీపం. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అవతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయం ఏమీ లేదు. నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. చూస్తూ సహించి ఊరుకోలేకపోయినాను. ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను. నాకు తోచిందేమిటంటే, ఒకసారి మన అధికారులు దేశం వెళ్ళి వాళ్ల గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకొని వస్తే చాలా లాభిస్తుందని. అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలని బయలుదేరాను. వెళ్లేవాళ్ళం ఎలాగూ వెళ్తున్నాం కదా. ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదాయను. కొంతకాలం, అనగా 1 ఏడాదో 2 ఏండ్లో ఉండక తప్పదు. అందుకని ఈ లోపల బారిస్టర్ పరీక్ష చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యే ఖర్చు విషయము, ఎంత కావాల్సింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. ప్రస్తుతం ఖర్చు కోసం 500 రూపాయలు ఇక్కడ నరసాపురం నాటకం కంపెనీలో రాజువేషం వేసే గజవల్లి నారాయణరావు గారి దగ్గర 1కి 14 రూపాయలు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నా యందుండే స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని, సొమ్ము మటుకు త్వరగా పంపించాలని చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో 500 ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్లు టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించగోరేదను. మీరలా చేయని ఎడ్ల పరదేశంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదంతా తెలివి తక్కువని, ఇంత డబ్బు ఖర్చు అవుతున్నదని మీరనుకోవచ్చును. కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను. బారిస్టర్ పాస్ అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నం చేయవద్దు. నేను తలపెట్టిన కార్యం సఫలమయ్యేంత వరకు ఇంటికి రాను. ఈరోజు నిన్ననే స్టీమర్ ఎక్కుతున్నాను. మీరు వృధా ప్రయాసపడవద్దు. మీతోటి చెప్పకుండా, మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకే తెలుసును. కానీ ఈ విషయంలో మటుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది.
ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండడం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రం మీద ఏం అపాయం ఉంటుందో అని మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పగోరెదను. మీకందరికీ ఇంత కష్టం కలుగజేసినందుకు నన్ను క్షమించవలెను. మార్సెల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను. మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మకు నమస్కారాలని చెప్పవలెను. చిత్తగించవలెను. విధేయుడు వి. పార్వతీశం. షరా. సొమ్ము మటుకు తక్షణం టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలెను. ఈ ఉత్తరం రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్ల వెంబడి నీళ్లు వచ్చినాయి. చెయ్యి వణకడం మొదలుపెట్టింది. కలము ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీసుకు వెళ్లి పోస్టులో వేసి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నం ఏమీ సహించింది కాదు. ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకొని లేచి వచ్చి సామాన్ సర్దుకొని కాసేపు పడుకొని 2 గంటలకు బయలుదేరి సామాన్ సహితం కుక్వార్ కంపెనీకి వెళ్లాను. అక్కడ్నుంచి వారు నా తోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్రం ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనబడ్డది. నా తోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్లి అందులో నన్ను ఎక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసాన్లు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమర్కేసే వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాము. మొన్నటికి మల్లేనే నిచ్చెన కిందకి దింపారు. ఒక్కళ్ళమే పైకెక్కాం. ఒక పెద్ద మేడ మీద నిల్చుని కిందకి చూస్తున్నట్టుగా ఉంది. దానిమీద నిల్చుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాన్ తీసుకువెళ్లి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామందిమి అక్కడ నిలబడి సముద్రంకేసి తక్కిన స్టీమర్లకేసి ధరిణి ఉన్న మేడలకేసి చూస్తున్నాం. ఇంతలోకే గంట వినబడ్డది. కిందకు దిగేవాళ్లంతా దిగిపోమ్మని కేకవేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్లీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్ళకేసి చూస్తూ చేతులూగిస్తూ వెళ్తున్నారు. వాళ్లంతా తమ వాళ్లని సాగనింపడానికి వచ్చారు గదా అనుకున్నాను. మా ఊర్నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మా అమ్మా నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్లేవాళ్లు. ఇప్పుడల్లా ఎవళ్ళూ లేరు గదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారణై పక్షివలే నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను గదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకొని ఇంటి దగ్గర మా అమ్మా నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమరు బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమర్లో వాళ్ళకి మనుషుల ఆనవాళ్ళు తెలియకపోయినా జేబురుమాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్ళకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మట్టుకు నమ్మకం ఏమిటి? పరదేశంలోనే కడతీరుతానేమోనని భయం వేసింది. భూమి కనబడి కనబడకుండా ఉంది. తల్లి దయ ఉంచని ఒక దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురమని చంటి పిల్లాళ్లాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను.
Now you are listening to My Media, the voice of India.